32వ అధ్యాయం. గురు మహిమ వర్ణనం. ఈశ్వర ప్రాప్తి మార్గంలో గురు మహిమ వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గత అధ్యాయంలో సాయిబాబా చరణాల వద్ద సన్యాసి విజయానందుడు నిర్వాణమయ్యాడు. బాలకరామ్ మాన్కర్ ఆత్మానందంలో లీనమైనాడు. అలాగే తాత్యాసాహెబ్ నూల్కర్, బాబాకి ఎంతో భక్తుడైన మేఘుడు, వీరిద్దరూ సాయి కళ్ళ ఎదుట తమ శరీరాలను అర్పించారు. వీరికన్నా కూడా పులిలాంటి క్రూర జంతువు మరణం గురించిన గొప్ప చమత్కారాన్ని శ్రోతలు విన్నారు. ఇప్పుడు నడిచే అధ్యాయంలో బాబా స్వయంగా వర్ణించిన శ్రోతలకెంతో శ్రేయస్కరమైన మధుర వృత్తాంతాన్ని నేను చెప్తాను. ఓసారి బాబా అడవిలో ఉన్నప్పుడు ఆయనకి అనుకోకుండా గురు దర్శనమైంది. గురువు చేతలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో శ్రద్ధగా మనసు పెట్టి వినండి. నిజానికి ఈ కథలోని గొప్పతనాన్ని పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించను. ఈ కథ విన్నవారికి అది భక్తి శ్రద్ధలను పెంచి వారికి జనన మరణాల నుంచి ముక్తి ప్రసాదిస్తుందని సాయిబాబా స్వయంగా తమ నోటితో పలికారు. అలాగే ఓ స్త్రీ మనసులో బాబాని దర్శించుకోవాలి, అక్కడే కఠిన ఉపవాసం చేసి దీక్షతో అక్కడ 2-3 రోజులుండాలి అనుకున్నప్పుడు బాబా ఆమెకి యోగ్యమైన అవకాశమిచ్చి ఆమె నిశ్చయాన్ని ఎలా తొలగించారో, ఆమెతో నోరూరించే ఉత్తమ రుచిగల బొబ్బట్లు ఎలా చేయించారో చూడండి. కేవలం చేయించటమే కాక ఆమెతో మనసారా వాటిని తినిపించారు. ఇతరుల కోసం దేహాన్ని సార్థకం చేసుకోవటమే శ్రేయస్కరమని, అందులోనే తమకు గొప్ప శుభం ఉంటుందని, ఉపవాసం కంటే అందులోనే ఎన్నో లాభాలుంటాయన్న విషయాన్ని ఆమెను ఎప్పటికీ మరువనివ్వలేదు. అలా మనసులో గాఢంగా ప్రతిబింబింపచేశారు. అలాగే పారమార్థిక శ్రేయస్సు పట్ల ప్రీతి ఉన్నవారు శాశ్వత వస్తువుని ప్రాప్తింపచేసుకోవటానికి దృఢంగా అభ్యసించాలని, కఠినమైన సాహసాన్ని పెట్టుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించిన అమృతం కన్నా మధురాతి మధురమైన నవశిరీష కథా సుమమాలిక శ్రోతల్లో భక్తి ప్రేమలను ఉత్పన్నం చేస్తుంది. వారి దుఃఖం దూరతీరాలకు పారిపోతుంది. ఇక్కడి నుంచి కథామృత సారం మధురంగా ఉంటుంది. అది వింటే గుండెలను పెనవేసుకున్న కోరికలు తీరిపోతాయి. వక్త, శ్రోతలు మన జీవన బృందావనాలకు అమరత్వాన్ని సంతరించిపెట్టే స్వానంద లహరిలో తేలిపోతారు. కథ వినేవారి జీవితం సార్థకమవుతుంది. ఈ భక్తిరసపూర్ణ అలౌకిక కథలను సాయి స్వయంగా నాతో వ్రాయిస్తున్నారు. నిరుపేదను, మూర్ఖుడిని అయిన నేను దీన్ని వ్రాస్తున్నప్పుడు నాకు అడుగడుగునా ఆనందం పరవళ్ళుతొక్కుతోంది. గంగానదీ దర్శనంతో పాపం, చంద్రదర్శనంతో తాపం నశించిపోతాయి. అలాగే సాయిబాబా నోటి నుంచి జాలువారిన పలుకులు భక్తుల పాపాలను, దుఃఖాలను దూరం చేస్తాయి. ఇప్పుడు శ్రోతలారా, తమ గురుదర్శనం గురించి సాయిబాబా నోటి నుంచి జాలువారిన మాటలను వినేందుకు మనసుని తయారుగా ఉంచుకోండి. వేద వేదాంగాలను అభ్యసించి శృతి శాస్త్రాలు అంటే వేదాలచే నిర్దేశింపబడిన నియమాలను పదే పదే చదివినా గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి కాదు. అప్పుడు ఇక ఇతర ప్రయత్నాలన్నీ వ్యర్థం కాక ఏమవుతాయి? అసలే అదృశ్యంగా ఉండి తరువాత స్థితం లేదా వ్యక్తమయ్యే ఎంతగానో విస్తరించిన ఈ సంసారమనే వృక్షం జనన మరణాలనే దుఃఖంతో నిండిపోయి ఉంది. కానీ కళ్ళకి కనపడేలా ఉత్పన్నం కాబడి నశించిపోయేదాన్ని పడగొట్టేయవచ్చు, నాశనం చేయవచ్చు. కనుకే దాన్ని వృక్షమంటారు. ఈ అవ్యక్త సంసారం తరువాత స్థావర, ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే రూపాన్ని ధరించటం వల్ల దానికి వృక్షాలతో పోలిక చెప్పబడింది. కనిపించే ఈ నశ్వరమైన సంసార వృక్షానికి మూలం ఆకాశంలో ఉంటుంది. దాని శాఖల విస్తారం మన ఊహకందనంతగా ఉంటుంది. క్షణక్షణానికి ఆ శాఖలు సుదూరంగా భిన్న దిశలకు వెళ్ళి వ్యాపిస్తాయి. అవి నిరంతరం దూరం నుంచి మనోహరంగా సుఖదాయకంగా అనిపిస్తాయి. కానీ దగ్గరికెళ్లేసరికి దాని దేహమంతటా ముళ్ళే కనిపిస్తాయి. అది అరటి చెట్టు కాండంలాగా నిస్సారంగా ఉంటుంది. మృగజలం లేదా గంధర్వ నగరంలాగా అత్యంత లాలస అనే నీటితో చుట్టబడి ఉంటుంది. అలా ఆ శ్రేష్ఠ వృక్షం బయటికి శోభాయమానంగా కనిపిస్తుంది. అది అజ్ఞానజనిత కోర్కెలతో ఉత్పన్నమైన కర్మల నుంచి పుట్టింది. అవ్యక్త రూప బీజం నుంచి జన్మిస్తుంది. స్వయంగా అస్తిత్వరహితంగా ఉండి కూడా ప్రతి ఒక్క క్షణము వేర్వేరు స్వభావాలతో కనిపిస్తుంది. మూలంలోనే అనర్థాన్ని ఉత్పన్నం చేసే అవిద్య కడుపున జన్మిస్తుంది. దాని చుట్టూరా ఈషణ తృష్ణ అనే నీరు నిల్వ ఉంటుంది. ధన ధాన్య పుత్ర పత్నీ పరివారంతో వ్యాపిస్తుంది. దేహబుద్ధి వల్లనే వాళ్లకి అక్కడ ఆశ్రయం ఉంటుంది. వారికి ఆధారభూతం కావటానికి అది అక్కడ నిలబడి ఉంది. స్త్రీ పురుషులు లింగభేదాలు కల అసంఖ్య ప్రాణులు దాని కొమ్మలు. అది కర్మ వాసన ఇత్యాది ఊడలతో ఉంటుంది. అలా ఆ వృక్షం అపారంగా విస్తరించి ఉంది. శృతి స్మృతి ఇత్యాది రూపాలతో ఆకులతో నిండిపోయి శబ్ద స్పర్శ ఇత్యాది రూపాలతో ఉత్పన్నమైన వినూత్న కోమల చిగుళ్లతో అది మిలమిల మెరుస్తుంది. యజ్ఞము దానము ఇత్యాది క్రియారూప సుమాలతో అది విరగబడుతుంది. సుఖదుఖాలనే రసాలతో అది నిండిపోయి ఉంటుంది. అలాంటి దీని ఫలాలకు అంతులేదు. ఆ సంసార వృక్షం అందరూ జీవించి ఉండటానికి ఓ సాధనం. భూ భువ పృథ్వీ అంతరిక్షం ఇత్యాది లోకాలు ఈ సంసార వృక్షం నుంచి వేరుగా ఉండవు. కొన్నిసార్లు నర్తన గాన వాద్యగోష్ఠితోనూ, ఒక్కోసారి నవ్వుతూ ఏడుస్తూ ఆడుతూ, సనాతన కాలంలోని అసత్యం సదా అధోవదనంతో తలవాల్చి, అంటే దుఃఖంతో ఖిన్నంగా ఉంటుంది. శబల బ్రహ్మలో మాయోపాధిక బ్రహ్మలో అది స్పష్టమవుతుంది. విరక్తరూప శస్త్రాల వల్ల దాని అస్తిత్వం నశించిపోతుంది. దానికి శుద్ధ మూల కారణం చక్కటి మనోవృత్తి. జ్యోతి రూపంగా ఉండే దాని స్వాభావిక ధర్మాన్ని తెలుసుకుందాం. దీన్ని అశ్వత్థమనటానికి కారణం అది క్షణభంగురం. మర్నాటిదాకా అది ఉండదు. ఆ అంటే లేదు, శ్వ అంటే రేపు. రేపటి వరకు ఉండనిది భగవంతుని యోగమాయ నుంచి ఉత్పన్నమైన ఈ సంసారం క్షణభంగురం, నశ్వరం, దుఃఖరూపమై ఉంది. దాన్ని సనాతనం అని అనటానికి కారణమేమిటంటే ఈ సంసార పరంపర అనాదికాలం నుంచి నడుస్తోంది. సంసారానికి అశ్వత్థ వృక్షంతో ఇచ్చిన ఉపమ కోసం భగవద్గీత 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూల మధశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అనే 1వ శ్లోకాన్ని చూడండి. ఆ వృక్షానికి మూలం పైన బ్రహ్మ లేక పరమాత్మలోనూ, దాని శాఖలు క్రింద పృథ్వీమీద మానవాధికాలు ఉంటాయి. దాన్ని అవినాశి అంటారు. వేదాలు దాని ఆకులు. అలాంటి సంసారమనే అశ్వత్థ వృక్షాన్ని తెలుసుకున్నవారు వేదవేత్తలు, అంటే జ్ఞానులే. అలాగే కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 1వ మంత్రంలో చూడండి. ఊర్ధ్వమూలో వాక్షాక్ ఏషో స్వత్థ సనాతన. ఈ బ్రహ్మ అన్నిటికీ ఆధారము సత్యము అయి ఉంది. అయితే ఈ జగత్తు స్వప్నంలాగా మిథ్య. దానికి ఆది అనేది లేదు, అంతం కూడా లేదు. అదేవిధంగా దానికి ఏ విధమైన ఆధారం కూడా ఉండదు. మరి మధ్యలో అది ఎలా ఉండగలదు? దానికోసం విరాగులు శ్రమిస్తారు, మహాత్ములు అనురక్తులవుతారు, దాన్ని ముముక్షువులు కోరతారు. అదంటే సాధకులకు ఇష్టం. దాన్ని ప్రాప్తింపచేసుకోవాలనుకునేవారు మహాత్ములను శరణనాలి. శంక కుశంకలు వదిలేసి వారు చెప్పింది వినాలి. మనసుని మూటగట్టి బుద్ధిని దూరంగా నెట్టేసి మాయా మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురుచరణాల్లో చక్కగా నిమగ్నం కావాలి. మిథ్యా సంశయాలను వదిలేయాలి, లేకపోతే అవి దారిలో ఇబ్బందులు కలిగిస్తాయి. అభిమానాన్ని అరికాలితో అణిచేయాలి, అప్పుడు సంసారం యొక్క ఆవలి తీరాన్ని చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఓ మధురమైన కథను బాబా స్వయంగా చెప్పబోతున్నారు, అది వినండి. అందులోని గురువచనమనే అమృతాన్ని తాగితే మీరు ఆనంద సుధారసధారల్లో మునిగిపోతారు. ఓసారి మేము నలుగురం పురాణాలు చదివి జ్ఞానం ప్రాప్తించాక బ్రహ్మ గురించి చర్చించసాగాం. ఒకడు ఉద్ధరేదాత్మనాత్మానం, తమని తామే ఉద్ధరించుకోవాలి అన్న భగవద్గీత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం అన్న మాటలు తీసుకొని ఇతరులపై ఆధారపడి ఉండటం అన్ని విధాలా అయోగ్యం అని వివరణ ఇవ్వసాగాడు. దానికి 2వవాడు ఇలా సమాధానం చెప్పాడు, మనసుని స్వాధీనంలో ఉంచుకునేవారే ధన్యులు. ఊహలను సందేహాలను వదిలేసి తాను తప్ప జగత్తులో ఇంకెవరూ అస్తిత్వంలో లేరన్న భావనతో ఉండాలి. 3వవాడు మార్పుకి లోనయ్యే వస్తువు అనిత్యం, అంటే నాశవంతం. మార్పుకి లోనవని వస్తువు నిత్యం, కనుక సదా నిత్యానిత్యాల గురించి విచారిస్తూ ఉండాలి అన్నాడు. 4వవాడికి కేవలం పుస్తక జ్ఞానం ఇష్టం లేదు. అతనిలా అన్నాడు, శాస్త్రాలచే నిర్దేశింపబడిన ఆచరణ చేస్తూ గురుచరణాలకు శరీరము వాక్కుతో సహా పంచ ప్రాణాలను సమర్పించాలి. గురువు ప్రత్యక్షంగా పరమాత్మే, ఆయన సమస్త చరాచర వస్తువులకు బయట లోపల నిండిపోయి ఉన్నాడన్న భావం తమలో స్థిరపడటానికి అపారమైన నిష్ట ఉండాలి. శాస్త్రజ్ఞానంతో తలపండినవారు కేవలం తర్కించేవారు, వాద వివాదాల్లో తలదూర్చేవారు, అర్ధరహితంగా శంకా కుశంకలు లేపేవారు. వీరికి యథార్థ జ్ఞానం సంపూర్ణంగా స్వప్నంలో కూడా కలగదు. అక్కడ కేవలం పరిశుద్ధమైన మనస్సు, భక్తియుక్త అంతఃకరణ ఉన్న శ్రద్ధావంతులే కావాలి. అలా మా 4 బుద్ధిమంతులము ఆ బ్రహ్మని శోధించాలని బయలుదేరాం. మాలో 3 మన స్వబుద్ధితో, స్వేచ్ఛతో, నిశ్చిత మనసుతో బ్రహ్మను వెతకాలన్న కోరిక ఉంది. తరువాత మేము వనంలో యథేచ్ఛగా తిరుగుతుంటే దారిలో ఓ వనజారి ఇతర గ్రామాల నుంచి ధాన్యం, ఉప్పు, పప్పు మొదలైనవి ఎద్దుల మీద మోసుకొచ్చి అమ్మేవాడు. కనుక వనంలోని అన్ని మార్గాలు బాగా తెలిసినవాడు, లంబాడీ జాతివాడు. కలిసి మమ్మల్నిలా అడిగాడు, చాలా ఎండగా ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు, అసలెందుకు వెళ్తున్నారు? మేము జవాబిచ్చామిలా, మేము వనాన్ని లోపల బయట వెతుకుతున్నాం. దానికి ఆ వనజారి మమ్మల్నింకా ఇలా అడిగాడు, మీరింతగా ఎందుకు వెతుకుతున్నారు? అప్పుడు సమాధానం ఇవ్వటానికి మేమిలా అన్నాం, రహస్యాన్ని బయటికి చెప్పటం సరికాదు. మేము 4 అలా పరిగెత్తటం చూసి ఆ వనజారి ప్రాణం తల్లడిల్లింది. అతనిలా అన్నాడు, వనంలో తిరగటం కష్టం, సరిగ్గా తెలిసి తెలియకుండా మనకిష్టం వచ్చినట్లు తిరగకూడదు. వనంలో తిరగాలంటే వెంట మార్గదర్శి ఉండాలి. మండుటెండలో శ్రమతో ఇలాంటి సాహసాన్ని ఎందుకు చేస్తున్నారు? మీ రహస్యం నాకు చెప్పద్దులేండి, కానీ ఇక్కడ కాసేపు కూర్చుని కొంచెం రొట్టె ముక్క తిని నీళ్లు తాగి తర్వాత వెళ్ళండి. మానవులు ఓర్పుగా ఉండాలి. అలా ఆ వనజారి ఎంతో దయగా చెప్పినా మేము అతని విన్నపాన్ని లెక్క చేయకుండా ముందుకు నడిచి చివరికి మార్గంలో ఎంతగానో అలసిపోయాము. మేమందరం తెలివిగలవాళ్ళం, మా మార్గాన్ని మేమే వెతుక్కోవాలి, మార్గదర్శి అవసరమేముంది అన్న గర్వం మా మనసులో మాకెంతో ఉంది. కానీ దట్టంగా ఉన్న ఆ అడవి ఎంతో దూరం వ్యాపించి ఎత్తైన పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. సూర్యకిరణాలు కూడా చొరబడలేకున్నా ఎక్కడ. అలాంటి చోట ఇక వెతుక్కోవటం ఎలా? దిశల గురించి తెలియక తికమక పడి దారి తప్పి మేము ఇటు అటు వ్యర్థంగా తిరుగుతూ ఉండిపోయాం. కానీ దైవం ఎంత గొప్పవాడంటే తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చాం. అదృష్టవశాత్తు వెళ్ళిన మార్గానికే తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మునుపటి వణజారి మాకు కలిశాడు. అతనిలా అన్నాడు, పొరపాటున తప్పుదారిలో పోయారు. కొన్నిసార్లు బుద్ధికున్న తెలివితేటలు ఎందుకు పనికిరావు. పని చిన్నదైనా పెద్దదైనా వేలితో మార్గం చూపేవాడు ఎవరో ఒకరుండాలి. ఖాళీ కడుపుతో ఏదీ అన్వేషించకూడదు. బుద్ధికి అవరోధాలు ఎన్నో ఉంటాయి. ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా దారిలో ఎవరూ మనల్ని కలవరు. అన్నాన్ని తిరస్కరించకూడదు. ముందున్న కంచాన్ని తన్నేసుకోకూడదు. ఎవరైనా తినటానికి రొట్టె ముక్క ఇస్తే దాన్ని పూర్తిగా శుభశకునంగా భావించాలి. అప్పుడా కార్యం ఏ అవాంతరాలు లేకుండా అయిపోతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఫలహారాన్ని కొద్దిగా తిని కొంచెం ధైర్యం పెట్టుకోండి. కానీ ఆ ముగ్గురికి ఆ ఆలోచన నచ్చలేదు. వాళ్ళు మళ్ళీ ఏం తినకుండానే వెళ్ళిపోయారు. ఏదో ఓ ఆచూకీ పట్టుకోకుండా ఒక్క అన్నం ముద్దైనా నోట్లో పెట్టుకోకూడదన్న మొండి పట్టుదలతో వాళ్ళు నష్టపోయారు. నాకు ఆకలేసింది. దాహంతో నా గొంతెండిపోయింది. వణజారి అలౌకిక ప్రేమను చూసి నాకు చాలా ప్రీతి కలిగింది. నేను బహుశ్రుత పండితుణ్ణి. నాకు దయా మాయా అంటే తెలీదు. శ్రీమంతుడినైనా ఎంతో లోభిని. ఎవరికీ భోజనం పెట్టను. కానీ ఇతనేమో చదువురానివాడు, ఏ యోగ్యత లేనివాడు. నీచవర్ణానికి చెందిన వణజారి అతను. అయినా అతని మనసులో ఎంత స్వాభావిక ప్రేమ ఉంది. ఏదీ ఆశించకుండా రొట్టె కూర తినమని అలా ప్రేమించిన వాళ్లే నిజమైన జ్ఞానులు. అతన్ని ఆదరించటమే, అదే నేను విద్యను సంపాదించగల ఉపాయమని అనిపించింది. కనుక వణజారి ఇచ్చిన ఒక్క పావు రొట్టె ముక్కను ఆదరపూర్వకంగా తిని నీరు త్రాగాక ఏ అద్భుతం జరిగిందో చూడండి. ఊహించని విధంగా అక్కడికి గురుమహారాజు వచ్చి ఇలా అన్నారు, వాద వివాదాలెందుకు చేస్తున్నారు? ఆయనతో నేను జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. అప్పుడాయన ఇలా అన్నారు, నాతో పాటు వస్తావా? నీకు వెంటనే మీరు వెతికిన ఆచూకీ పట్టిస్తాను. కానీ నేను చెప్పినట్లు వింటేనే కోరిక నెరవేరుతుంది. ఇతరులు ముగ్గురూ మాట వినలేదు. కానీ నేను ఆదరపూర్వకంగా దానికి అంగీకరించాను. ఇతరులందరూ వెళ్ళిపోయారు. గురుమహారాజు నన్ను తీసుకుని ఒక బావి దగ్గరకు వెళ్ళారు. నా రెండు కాళ్లను ఆయన త్రాడుతో కట్టి పాదాలను పైన తలను క్రింద పెట్టి తలకిందులుగా నన్ను నీటిలో మునగకుండా నీటిమీదుగా వ్రేలాడదీశారు. నీటికి నా చేతులు తగలకుండా, నీరు కూడా నా నోట్లోకి పోకుండా గురుమహారాజు నన్ను బావిలో వ్రేలాడదీశారు. బావి గట్టు దగ్గర ఓ చెట్టుంది. దానికి తాడు రెండవ కొసను కట్టి గురుమహారాజు నిర్దాక్షిణ్యంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. 10 ఘటికలు, 4.5 గంటలు గడిచాక ఆయన తిరిగి వచ్చారు. నన్ను గబుక్కున పైకి లాగి ఇలా అడిగారు, బావున్నావా? దానికి నేనిలా సమాధానం చెప్పాను, ఎంతో ఆనంద పారవశ్యంలో ఉన్నాను. మీ ప్రేమామృత రసధారల వల్ల నేను అనుభవించిన అపార సుఖాన్ని దీనుణ్ణైన నేనెలా వర్ణించగలను? నా మాటలు విని గురుమహారాజు సుఖించారు. నా దేహాన్ని తమ చేత్తో నిమిరి ఆయన నన్ను తమ వద్దే ఉంచుకున్నారు. పై సంఘటనలో ప్రతి పదానికి అర్థం తీసుకోకుండా సమయానుకూలంగా అన్వయించుకోవాలి. గురువు ఆయన్ని సమాధ్యవస్థల్లోకి తీసుకెళ్లారు. సమాధి కలగాలంటే బాహ్య విషయాల వైపు పరిగెత్తే ఇంద్రియాలను లోపలే నిలిపి వాటిని స్వాధీనంలో ఉంచుకోవాలి. బాబా గురువు బాబాని బావిలో తలకిందులుగా వ్రేలాడదీసి దాన్ని సాధించేలా చేశారు. బాబాని బావి అనే సంసారంలో నీరు అనే విషయాల వద్ద పెట్టారు. అదే సమయంలో ఆ నీరు చేతికి అందనంత దూరంలో బాబాని వ్రేలాడదీశారు. తలకిందులుగా వ్రేలాడదీయటం వల్ల ఇంద్రియాలన్నీ లోపల బయట సహస్రార చక్రం దగ్గరకు లాగబడి బాబాకి సమాధిస్థితి కలిగింది. అందుకే ఆ 4, 4.5 గంటలు బాబా సుధలను మించిన రాగసుధలనందించే భగవత్ ప్రేమామృత వర్షంలో తడిసిపోయి పారవశ్యపు స్థితిలో ఉన్నారు. అప్పుడు గురుమహారాజు నన్ను తమ పాఠశాలకి తీసుకెళ్లారు. ఇలా చెప్పేటప్పుడు కూడా నా హృదయం ఉప్పొంగిపోతోంది. ఆడపక్షి వాత్సల్య రసామృతంతో తన పిల్లలను రెక్కల్లో పొదువుకొన్నట్లు నా గురుమహారాజు నాపై నిష్కల్మష ప్రేమను కుంభవృష్టిలా వర్షించారు. గురువు పాఠశాల ఎంత రమ్యం! అమ్మా నాన్నలపై నాకున్న ప్రేమ తొలగిపోయింది. మోహ మమకారాలనే సంకెళ్ళు తెగిపోయాయి. బంధాల నుంచి సహజంగానే విముక్తి కలిగింది. జయించటానికి కష్టమైన ఆశాపాసం ఒళ్ళు విరుచుకుంటూ లేచి పారిపోయింది. పారమార్థికం వైపు మొగ్గు చూపే మనోప్రవృత్తికి ప్రతిబంధకాలను కల్పించే శృంఖలాలు పుట్టుక్కున తెగిపోయాయి. గురువు కంఠాన్ని పెనవేసుకుని ఆయన సుధారస దృష్టి ఝరిలో తడుస్తూ ఉండిపోవాలని మనసు కనిపించేది. ఒకవేళ నా కనుపాపల్లో ఆయన ప్రతిబింబం లేకపోతే అవి కేవలం మాంసపు ముద్దలేనని, అది లేనప్పుడు దానికన్నా నాకు అంధత్వమే నయమని అనిపించేది. అలా అయ్యింది నాకు నా గురువు పాఠశాల. అలా ఆ పాఠశాలలో అడుగుపెట్టిన తరువాత అక్కణ్నుంచి తిరిగి ఏ దురదృష్టవంతులు వెనక్కొస్తారు? నాకు నా గురుమహారాజే నా ఇల్లు, వాకిలి, అమ్మ, నాన్న అన్నీ అయిపోయారు. మనసుతో సహా ఇతర జ్ఞానేంద్రియాలన్నీ తమ స్థానాన్ని వదిలేసి ధ్యానం చేయాలన్న ప్రవృత్తి కోసం ఏకాగ్రంగా కనుపాపల్లోకే వచ్చేశాయి. గురుమహారాజొక్కరే దృష్టికి లక్ష్యమైపోయారు. అన్య విషయాలన్నీ నాకు నా గురువులాగే అనిపించేవి. గురువు తప్ప నాకు వేరే ఏదీ కనిపించేది కాదు. దాన్నే అనన్య అవధానం, ఒకే విషయాన్ని ధ్యానించటం అంటారు. ఆ ప్రకారంగా గురుస్వరూపాన్ని ధ్యానిస్తూ పోతే మనోబుద్ధుల గతి మందగిస్తుంది. కనుక చివరికి ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఆయనకి కేవలం నమస్కరించాలంతే. లేకపోతే ఒక్కోసారి జ్ఞాన సంపాదనకు గురువుని ఎన్నుకోవాలంటే అప్పుడు మంచి ఉపదేశం పేరు మీద ఏమీ లేని శూన్యత ప్రాప్తిస్తుంది. దక్షిణ పేరు మీద డబ్బుకి రెక్కలొచ్చి ఎగిరిపోతూ చివరికి పశ్చాత్తాపమే ఒళ్ళో వచ్చి పడుతుంది. ఎవరి నిగూఢ జ్ఞానం కేవలం ప్రగల్భాలు పలకటంగా మాత్రమే అవుతుందో, ఎవరు తమ పాపరాహిత్యాన్ని గురించి ఢంకా బజాయించి చాటుకుంటారో, కపట శిక్షణ అనేది ఎవరికి, బాల్యం నుంచే ఉంటుందో, అలాంటి వారు శిష్యులకి చివరికేమిస్తారు? బయటికి చూడ్డానికి కుటుంబ వ్యవహారాలను అంటనట్లే ఉంటారు. లోపల మనసుకి శాంతి చిరునామానే తెలీదు. స్వంత అనుభవం ఉండని వారి ఉపదేశం ఎందుకు పనికిరాదు? పుస్తక జ్ఞానాతిరేకమున్న చోట బ్రహ్మజ్ఞానానుభవం ఉండదు. గురువు తన గొప్పతనాన్ని గురించి తన నోటితోనే చెప్పుకుంటున్న చోట శిష్యులకు శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఎవరి మాటలు హృదయాంతరాలలోకి చొచ్చుకుపోవో, ఎవరి నిరూపణ మనసుకి పట్టదో వారి గురుత్వం వల్ల ప్రయోజనమేమిటి? సరే, ఆ ప్రకారంగా నా చేత ఉపాసన చేయించి నాకు బ్రహ్మజ్ఞాన నిధిని చూపించారు నా గురువు. నేను కొంచెం కూడా వెతకనవసరపడలేదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించనవసరం లేకపోయింది. అర్థాలన్నీ తమంత తామే స్వయంగా ప్రకటమయ్యాయి. ఏ కష్టమూ లేకుండా అవి చేతికి చిక్కాయి. గురుకృపకి అంతటి అవధుల్లేని గొప్పదనం ఉంటుంది. నా అన్వేషణ అనేది అక్కడికక్కడే ఆగిపోయింది. తలకిందకి, కాళ్ళు పైకి పెట్టి గురుమహారాజు తలకిందులుగా వ్రేలాడదీయటం వల్ల నాకు ఎంత ఆనందం కలిగిందో అది ఆయనకే తెలియాలి. మహాత్ముల లక్షణాలు తలకిందులుగా ఉంటాయి. బ్రహ్మజ్ఞానాన్ని స్వీయ అనుభవంతోనే ప్రాప్తింపచేసుకోవలసి ఉంటుంది. కనుక అక్కడ శ్రద్ధ అనేదొక్కటే ఆధారభూతమవుతుంది. ఆగక వర్షించే గురుకృప అనేదొక్కటే సాధన అవుతుంది. కర్మఠులకి అంటే ధర్మాచారాన్ని, విధిని పాటించటంలో నిపుణులు, తత్పరులు వారికి విధి నిషేధాల మదం ఉంటుంది. జ్ఞానులకి జ్ఞానాభిమానం ఉంటుంది. యోగులకి కపటం చేసే శ్రమ ఉంటుంది. నిజానికి చెదరని శ్రద్ధ తప్ప ఇక్కడ మరోటి పనిచేయదు. పండితుల కళ్ళు గర్వంతో గుడ్డివైపోతాయి. వాళ్ళు అభిమానానికి ప్రత్యక్షమూర్తులుగా, ప్రతీకలుగా ఉంటారు. జ్ఞానులు వాళ్ళని చూసి పారిపోతారు. వారితో వీళ్ళు సహవాసం చేయరు. జ్ఞానులిలా అంటారు, నేను తప్ప మరో దేవుడంటూ ఎవరున్నారు? నేను స్వయంగా జ్ఞాన చైతన్యాల పరిపూర్ణుణ్ణి. భక్తులు తాము నిలువున భక్తిభావంతో తడిసిపోతుండటం వల్ల శరీరాన్ని, మనసుని, ధనాన్ని తమ స్వామి కోసం వెచ్చిస్తారు. తమ సర్వస్వాన్ని స్వామికి స్వాధీనం చేస్తారు. ఇదొకటే నే చేసిన గొప్ప పని. ఇది నా గొప్ప సామర్థ్యం. ఇది నా ఉత్తమ బుద్ధి వైభవ ప్రభావం అన్న గర్వం వారికుండదు. జరిగేవన్నీ దైవం జరిపించేవే. ముంచేది, తేల్చేది ఆయనే. ఆయనే కలహిస్తారు, ఆయనే కలహింపచేస్తారు. చేసేవాడు, చేయించేవాడు ఆయనే అని భక్తులు స్వామి తలపై కర్తృత్వాన్ని పెట్టి తాము స్వయంగా ఎంతో నమ్రతతో కర్మలను స్వీకరిస్తారు. వారు సదా దైవానికి స్వాధీనమై ఉంటారు. వారికి స్వాతంత్ర్యం ఉండదు. సరే, ఆ నలుగురు పండితులు దేని గురించి అన్వేషణ సాగించారో ఆ విషయం చెప్పటం ఇంకా అలాగే ఉండిపోయింది. దాని గురించిన స్పష్టీకరణను ఇప్పుడు శ్రోతలు వినండి. తలమీద విద్వత్తు గురించిన అభిమానం ఉన్న కర్మఠులు, వేద పారంగదులు పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటున్నప్పుడు దైవం గురించిన ప్రస్తావన వచ్చింది. తమకున్న జ్ఞానంతో దైవం ఎలా ఉంటాడు, ఏ పద్ధతితో, ఏ మార్గంతో, ఏ ఉపాయంతో తమకు వెంటనే ఆయన కలుస్తాడు, ఇదే వారి మనసుల్లోని ఆలోచన. ఆ ప్రబుద్ధుల్లో శ్రీ సాయి కూడా ఒకరు. ఆయన వైరాగ్యమూర్తి, వివేక సంపన్నులు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మతత్వమే. అప్పుడాయన ఆ అవిచారాన్నెందుకు స్వీకరించారు అని శ్రోతలు సందేహించవచ్చు. అయితే ఆయన దాన్ని స్వీకరించటం కేవలం లోకానికి ఆదర్శంగా మాత్రమే. భక్తులను ఉద్ధరించగల సాయి సమర్థులకు ఆ అల్పత్వాన్ని ఎలా ఆపాదించగలం? స్వయంగా తాము అవతార పురుషులై ఉండి ఒక వణజరిని పూజ్యుడిగా భావించి నిశ్చయపూర్వకంగా అన్నబ్రహ్మను స్వీకరించి దాని మహిమను కీర్తించారు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, తైత్తిరియోపనిషత్తు 2వ వల్లి 2వ అనువాకం. అన్నాన్ని బ్రహ్మ అంటారు. ఎందుకంటే బ్రహ్మలాగానే ప్రాణులన్నీ అన్నానికి పరిణామభూతమైన వీర్యం నుంచి ఉత్పన్నమవుతాయి. అన్నం వల్లే వాటి జీవనం సురక్షితంగా ఉంటుంది. మరణించిన తరువాత అవి అన్నస్వరూపమైన పృథ్వీలో విలీనమవుతాయి. అలాగే ఆ అన్నాన్ని అనాదరం చేసేవారు ఎలా నష్టపోతారో చెప్పి, గురువు లేకుండా జ్ఞానం ఎవరికీ ప్రాప్తించదని ఆ విషయానికి సంబంధించిన ప్రబుద్ధుల కథలను చెప్పారు. తల్లి, తండ్రి, ఆచార్యుడు వీరి ఉపదేశం లేకుండా ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందలేము. అది కూడా అభ్యసించటం మీద ఆధారపడి ఉంటుంది. విధి విధానపూర్వకంగా సంపాదించకపోతే అది వ్యర్థమవుతుంది. వీటన్నిటికీ ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. మాతృవాన్, పితృవాన్, ఆచార్యవాన్ భవి అనే శృతి వాక్యం ప్రఖ్యాతం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, తైత్తిరియోపనిషత్తు 1వ వల్లి 11వ అనువాకం. తల్లి, తండ్రి, గురువులను దైవస్వరూపంగా భావించి వారికి సదా నమస్కరిస్తూ, వారిని సేవిస్తూ, వారి ఆజ్ఞలను పాటిస్తూ పోవాలి. ఈ 3 విషయాలు అవలంబించటం లేదా యజ్ఞ, వేద పఠన, దాన ధర్మాలు చేయటం, ఇవి జనన మరణాలను ఆపటానికి సులభ సాధనలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనలు. ఇవి లేకుండా ఆత్మరూప బ్రహ్మ సంపత్తి లభించదు. అది లేని జీవితం లేదా జన్మ వ్యర్థమే. శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా దేన్ని తెలుసుకోలేవు. అలాంటి తెలుసుకోవటానికి కష్టమైన ఆత్మస్వరూప సాక్షాత్కారం గురుకృపతోనే కలుగుతుంది. దేన్ని ప్రత్యక్షము లేదా అనుమానము అనే 2 రుజువులతో గ్రహించలేమో, ఆ వస్తువుని అరచేతిలో పెట్టబడ్డ ఉసిరికాయలాగా గురువు తప్ప ఎవరు సరిగ్గా చూపగలరు? ధర్మము, అర్థము, మూడవ పురుషార్థమైన కామము వీటిని ప్రయత్నం చేసి సంపాదించవచ్చు. కానీ నాలుగవ పురుషార్థమైన పరమార్థం గురువు లేకుండా ప్రాప్తింపచేసుకోవటానికి ప్రయత్నించటం అంటే అన్ని రకాలుగా వృధాశ్రమే అవుతుంది. ఈ షిరిడీ దర్బారుకి జ్యోతిష్కులు కూడా వచ్చేవారు. బాబాకు నమస్కరిస్తూ గొప్పవాళ్లకి, పెద్దవాళ్లకి భవిష్యత్తులో జరగబోయేది చెప్తుండేవారు. ధనధాన్యాల్ని, వైభవాన్ని అనుభవించే రాజాధిరాజులు, అలాగే జోగులు, యోగి, బైరాగి, భిక్ష చేసి కడుపు నింపుకునేవారు, రాగవిరాగులు, విరక్తులు లేదా వైరాగ్యశీలురు, దర్శనం కోసం ఉత్సాహపడేవారు, జపించేవారు, తాపసికులు, వ్రతాలు ఆచరించేవారు, సన్యాసులు, యాత్రికులు, తీర్థక్షేత్రాల్లో ఉండేవారు, గాయకులు, నర్తకులు తమ బృందంతో సహా షిరిడీకి బాబా దర్శనానికి వచ్చేవారు. అంత్యజులు కూడా శ్రీ సాయి దర్బారుకు వచ్చేవారు. ఈయనే నిజమైన తల్లి తండ్రి, ఈయనే జనన మరణ పరిభ్రమణను తప్పించగలవారు అని వారు అనుకునేవారు. మెళ్ళో ఆత్మలింగం కట్టబడి ఉన్నవారు, నుదుట భస్మలేపనం చేసుకున్నవారు, ఉడకబెట్టని ధాన్యం అనే భిక్షపైనే దృష్టి పెట్టే అలాంటి జంగమదేవర్ల సంరంభాన్ని చూసి తీరాలి. మనసులో కపటాన్ని పెట్టుకుని పైకి మధురంగా మాట్లాడే అసత్యవాదులు వచ్చేవారు. గారడీవాళ్లు వచ్చేవాళ్లు, గోంధళ జాతి, ఓ జాతికి చెందిన బిచ్చగాళ్ళు. వీళ్ళు పాడుతూ దేవి ముందు నర్తిస్తారు. వాళ్ళు ప్రేమతో పాడేవారు. బాబాని ఎంతో ప్రేమతో భవానీదేవి పేరు మీద బిచ్చం అడిగేవాళ్ళు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, గోసావిలు, నానకులు, సిక్కు ధర్మానికి చెందిన సంస్థాపకుడి అనుయూయులు, భట్రాజులు, దివిటీలు పట్టుకునేవాళ్ళు సాయిబాబా మీదున్న భక్తి వల్ల గొప్ప ప్రేమాతిరేకంతో పరుగున వచ్చేవారు. డప్పులు వాయించేవాళ్ళు, అంగవికలురు వచ్చేవారు, దొమ్మరివాళ్ళు ప్రదర్శనలిచ్చేవాళ్ళు. అక్కడికే ఆ ప్రేమమయుడైన వణజారి అవకాశం చూసుకుని వచ్చాడు. శ్రీ సాయి స్వరూపం ధన్యం. ఆయన మూర్తీభవించిన వైరాగ్యమే. ఆయన నిర్విషయులు, నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై ప్రేమ సుధారసాన్ని కుంభవృష్టిలా కురిపించే ఈయనతో పోల్చదగిన వారే లేరు. సరే, ఇదివరకటి సంగతిలాంటిదే మరో ముఖ్య కథని పట్టుకుని ఆఖ్యానాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయిబాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు, ఎవరిని ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం చేసేవారి చిత్తం స్వస్థంగా ఉండదు. అప్పుడు వారి పరమార్థం ఎలా సాధించబడుతుంది? ఖాళీ కడుపుతో ఉంటే దైవం లభించడు. తమ ఆత్మను మొదట సంతృప్తిపరచాలి. ఈ బోధ గురించే మరొక సంగతి శ్రోతలకు నేను వర్ణిస్తాను. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో తలకిందులవుతున్నప్పుడు చిత్తవృత్తికి అన్నబ్రహ్మ యొక్క విశిష్టత స్పష్టమవుతుంది. అన్నం తినాలనిపిస్తుంది. అలాంటి కష్ట సమయంలో నోట్లో అన్నం ముద్ద పెట్టుకోకపోతే హీనంగా, దీనంగా అయిన ఇంద్రియ సమూహం తమ కార్యకుశలతను అన్ని విధాలా విస్మరిస్తుంది. కడుపులో అన్నపు తడి లేకపోతే దైవాన్ని ఏ కళ్లతో చూడాలి, ఏ నోటితో స్తుతించాలి, ఏ చెవులతో వినాలి? అంటే తాత్పర్యం, ఇంద్రియాలకు సంపూర్ణ శక్తి ఉన్నప్పుడే దైవభక్తి కలుగుతుంది. అన్నం లేకుండా అవి శక్తిరహితంగా అయితే వాటి పారమార్థికపు నడక ముందుకు సాగదు. అలాగే అతిగా తినటం కూడా మంచిది కాదు. మిత భోజనమే, తేలికపాటి భోజనం నిజంగా సుఖకరమైనది. ఉపవాసం ఎక్కువైతే అది భయంకరమైన దుఃఖానికి కారణమవుతుంది. భగవద్గీత 6వ అధ్యాయం చూడండి. నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నతః. ఎక్కువగా తినేవారు, అలాగే అసలు తిననివారు యోగ సాధకులు కారు. ఆహార విహారాలు సరైన నిష్పత్తిలో ఉండేవారికి ఈ ధ్యాన యోగం దుఃఖాన్ని నివారించేదిగా, అంటే సుఖదాయకంగా ఉంటుంది. ఓసారి ఓ స్త్రీ దాదా కేల్కర్కి ఉత్తరం తీసుకుని ఆనంద రసార్ద్ర చిత్తంతో సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చింది. ఆమె తన మనసులో మహారాజు వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చోవాలి అని నిశ్చయించుకుంది. కానీ ఆ నిశ్చయం ఆమె వద్దే అలాగే ఉండిపోయింది. బాబా రోజువారీ పద్ధతిననుసరించి పారమార్థికాన్ని గురించి విచారించేవాళ్లు మొదటే తమ దగ్గర కొంచెం ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ ఈ స్త్రీ నిశ్చయం తలకిందులుగా ఉంది. దైవాన్ని కలవాలని మనసు పడేవారు మొదట ఆహారం తీసుకోవాలి. జీవుడికి తృప్తి లేకుండా దైవాన్ని ఎలా అన్వేషించటం? ఆకలి కడుపుతో దేవుడు లభించటం కల్పాంతంలో కూడా జరగదు. ఉపవాస తపవాసాలనేవి సాయి ముందు నడవ్వు. సర్వజ్ఞులైన మహారాజుకి ఈ స్త్రీ రాక గురించి అంతకు ముందు రోజే తెలిసి ఆ విషయాన్ని ఆయన దాదా కేల్కర్కి చెప్పారు. ఇప్పుడు ఈ హోలీ పండుగకి నా బిడ్డలు ఉపవాసంతో ఉండగలరా? నేను వారిని అలా ఉండనివ్వను. అలా జరిగితే ఇక్కడ నేనెందుకున్నట్లు? సాయిబాబా పెదవుల నుంచి ఈ పదాలు జాలువారగానే ఆ మర్నాడు ఈ స్త్రీ షిరిడీ రానే వచ్చింది. స్త్రీ ఇంటి పేరు గోఖలే. పైన చెప్పినట్లు ఈమె తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. దాదా ఇంట్లో ఆమె సామాను పెట్టి అతనికి ఉత్తరమిచ్చింది. కాశీబాయి కాణిట్కర్ దాదా కేల్కారుతో తనకున్న దూరపు బంధుత్వంతో ఆ ఉత్తరం రాసింది. ఈ స్త్రీకి సాయిబాబా దర్శనానికి ఏర్పాటు చేయమని విన్నవించింది. షిరిడీ రాగానే గోఖలేబాయి వెంటనే బాబా దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసుకుని క్షణంపాటు అలా కూచుందో లేదో బాబా ఆమెకి ఉపదేశం చేయటం మొదలుపెట్టారు. ఎవరి మనసులో ఏముందో అదంతా సాయికి తెలుసు. భూమండలంలో ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. అన్నము, అన్నం తినేవాడు వీరిద్దరూ విష్ణు భగవానుని రూపాలే. అప్పుడు ఇక ఉపవాస తపవాసాలు, నిర్లేప పదార్థాలు, ఉడకబెట్టిన తరువాత, వేయించిన తరువాత కూడా అంటుకాని పదార్థాలు మాత్రమే తినటం, నిరాహారం, అసలు తినకుండా ఉండటం, నిరాప్, నీళ్లు కూడా తాగకుండా ఉండటం, వీటిని మనం నిరర్ధకంగా ఎందుకు చేయాలి? ఉపవాస తపవాసాలతో మనకేం అవసరం ఉంది? బాబా తామే స్వయంగా ఆమెతో మళ్ళీ ఇలా అన్నారు. వెళ్ళు, ఆ దాదాభట్టు ఇంట్లో చక్కగా బొబ్బట్లు చేయి. అతని పిల్లలందరికీ పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను. ఆశ్చర్యమేమిటంటే ఆ హోలీ పండుగ నాడు ఆ స్త్రీ రాకలోని విలక్షణమేమిటో కాని అదే రోజు దాదా భార్య బహిష్టుతో దూరంగా కూర్చుంది. గోఖలేబాయికి ఉన్న ఉపవసించాలన్న గొప్ప కోరిక నీరు కారిపోయింది. వంట చేయవలసి వచ్చింది. అప్పుడు ఆమె గొప్ప ప్రేమతో బాబా ఆజ్ఞను పాటించింది. బాబా చరణాలకు నమస్కరించి దాదా ఇంటికి పోయి బొబ్బట్లతో వంట చేసి అందరికీ వడ్డించి తాను తిన్నది. ఈ కథ ఎంత అందంగా ఉంది! దీని అంతరార్థము, సారాంశం ఏమిటంటే, ఈ ప్రకారంగా గురువచనాల్లో అచంచల విశ్వాసం పెడితే అప్పుడు మన ఉద్ధరణలో ఆలస్యమేముంటుంది అని. అలాంటిదే మరొక కథ సాయి సమర్థుల వల్ల గుర్తొచ్చింది. దాన్ని ఆయన తమ భక్తులందరికీ ప్రేమతో చెప్పారు. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. మనసులో పరమార్థంపైన గొప్ప కోరిక పెట్టుకున్నవారు కష్టపడవలసి ఉంటుంది. ఎంతో అభ్యసించవలసి ఉంటుంది. కొద్దో గొప్పో సాహసం పెట్టుకోవలసి ఉంటుంది. అలాంటి ఈ ఉత్తమ కథ అనే చరణ తీర్థామృత రసధారలను తమ శ్రేయస్సు కోసం భక్తులు నిరంతరం సేవిస్తూ ఉండాలి. మహాత్ముల చరణాలపై వినమ్రులమైతే మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఓసారి నా చిన్నప్పుడు నడుముకి చిన్న బట్ట చుట్టుకుని జీవనభృతి కోసం ఏదైనా పని చూసుకోవాలని బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ బీడ్ గ్రామానికి వచ్చి విశ్రాంతి కోసం ఓ చోట ఆగాను. అక్కడ నన్ను ఓ ఫకీరు తన అధీనంలో ఉంచుకున్నాడు. దానితో నా మనసులో ఆనంద ప్రభాతాలు ఆవిర్భవించాయి. అక్కడ నాకు జరీ పని, అంటే బంగారు వెండి దారాలతో వస్త్రాలు నేసే పని దొరికింది. నేను కూడా అసలు విరామం తీసుకోకుండా పనిచేశాను. ఫకీరు గొప్పదనం చూడండి, నా కష్టం ఫలించింది. నాకంటే ముందు నుంచి ఆ పనిలో నైపుణ్యం ఉన్న నలుగురు తెలివిగల పిల్లలు పనిచేస్తుండేవారు. నా పనితో పాటు వాళ్ళు చేసిన పనికి కూడా లెక్కకట్టారు. ఒకడు 50 రూపాయల పనిచేశాడు, రెండోవాడు 100 రూపాయల పనిచేశాడు. మూడవవాడు 150 రూపాయల పనిచేశాడు. కానీ నేను అందరికంటే రెట్టింపు పనిచేశాను. అలాంటి నా తెలివి చూసి నా యజమాని మనసుకి ఎంతో ఆనందం కలిగింది. అతను వేరే పిల్లల కన్నా నా మీద గొప్ప ప్రేమని చూపి నన్ను మెచ్చుకున్నాడు. గౌరవ పురస్కారంగా నా తలకి తలపాగా, దేహానికి శాలువా ఇచ్చాడు. కానీ నేను వాటిని అలాగే ఉంచేశాను. ఎవరో ఇచ్చింది మనకి ఎన్ని రోజులొస్తుంది? ఎంత ఇచ్చినా చాలదు. నా ప్రభువు పరమేశ్వరుడు లేదా గురువు ఇవ్వటం మొదలు పెడితే అది ప్రళయకాలం చివరికి కూడా అంటే ఎన్నటికీ అయిపోదు. నా యజమాని ఇచ్చే కానుకల ముందు ఇతరులిచ్చినవి ఏపాటివి? పరిణితి లేనిదానికి పరిమితి భూషణంగా ఎలా అవుతుంది? నా యజమాని పరమేశ్వరుడు లేదా గురువు తీసుకుపో తీసుకుపో అంటాడు. అయితే అందరూ నాకే ఇవ్వండి నాకే ఇవ్వండి అంటారు. నా ప్రభువు బ్రహ్మజ్ఞానం తీసుకుపోమ్మంటారు. కానీ జనులు నా నుంచి ఐహిక సుఖాలు అంటే ధనసంపత్తి, పుత్రపౌత్రులు, మాన సన్మానాలు ఇవే కోరతారు. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించాక శాశ్వత సుఖం లభిస్తుంది. ఇది వారికి తెలీదు. తెలిసినా కానీ దానికోసం వారు స్వయంగా కష్టపడటానికి సిద్ధంగా ఉండరు. ఎవరూ కూడా నా మాటలు పట్టించుకోరు. ఒక్కరూ నా మాట చక్కగా వినరు. నా యజమాని నిధి పొంగి పొరలుతుంది. ఒక్కరూ బండి తెచ్చుకోరు. తవ్వుకోమన్నా ఎవ్వరూ తవ్వుకోరు. ఎవరూ ప్రయత్నించరు. నేనిలా అంటాను, ఆ డబ్బుని తవ్వండి, బళ్ళ నిండా నింపుకుని తీసుకుపోండి, తల్లికి తగిన బిడ్డలు కండి, ధనాగారాన్ని నింపుకోండి. మట్టిలో మట్టి కలిసిపోతుంది. మన శరీరం మరణానంతరం మట్టిలో కలిసిపోతుంది, లేదా అది బూడిదైపోతుంది. గాలి గాలితో కలిసిపోతుంది. ప్రాణవాయువు గాలితో ఎగిరిపోతుంది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు అని గుర్తుంచుకోండి. సరే, నా ఫకీరు కౌసల్యం, నా దైవం లీల, నా యజమాని సాంగత్యం చాలా విలక్షణంగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడకు పోయి కూచున్నా ఈ జీవుడు మాయలో, తన వారిమీద ప్రేమలో చిక్కుకుంటాడు. అనివార్యంగా భయంకరమైన కష్టాల్లో చిక్కుకుంటాడు. మాయ ఎంతో కఠినమైనది. అది నన్ను హీనంగా దీనంగా చేసింది. నా వారి గురించి నేను రాత్రింబవళ్ళు అదే పనిగా గుర్తు తెచ్చుకుంటుంటాను. హేమాడ్పంత్ సాయిబాబాకి శరణు వచ్చాడు. ఈ కథా నిరూపణ అపూర్వం. సాయి స్వయంగా తామే చేయిస్తున్న పనిలో నా అహంకారానికి చోటెక్కడుంటుంది? సాయియే ఈ కథను చెప్తున్నారు. ఆయనే చదువుతున్నారు. ఆయనే శ్రోత. వ్రాసేది ఆయనే, వ్రాయించేది ఆయనే, అర్థాన్ని తెలియజేసేది ఆయనే. రసార్ద్ర దరహాస చంద్రికలు వెదజల్లే సాయి స్వయంగా ఈ కథలోని పాత్రధారి. స్వయంగా ఈ కథలోని మాధుర్యము ఆయనే. ఆయనే శ్రోత, వక్త కూడా అవుతారు. స్వానంద రసానుభూతిని అనుభవించేవారు ఆయనే. ఇక ఆ శ్రవణ మాధుర్యానికి పరమార్థాన్ని జోడించటంలో అల్పత్వం వస్తుందా? అన్ని రకాలుగా ఈ సుఖాన్ని అనుభవించే భక్తులు అదృష్టవంతులు. ఇప్పుడు రాబోయే అధ్యాయం యొక్క సారం సాయి విభూతికున్న అపార మహిమ, దీని గురించే ఉంటుంది. సజ్జనులైన శ్రోతలారా, నేను చేతులు జోడించి విన్నవిస్తున్నాను. మీరు ఆదరపూర్వకంగా ఆ అధ్యాయాన్ని వినండి. హేమాడ్పంత్ ఎంతో నమ్రతతో ఇలా అంటున్నాడు, సాయి సమర్థులకి నాపై దయ కలిగింది. ఆయనే తమ అపూర్వ రసభరిత కథాలహరితో నిండిన సచ్చరిత్రను నాతో చెప్పించారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని గురుమహిమ వర్ణనమనే పేరుగల 32వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.